శ్రీమద్దేవి భాగవతం 32 రోజుల పాటు అఖండ దీక్షతో ప్రవచనం చేసుకునే భాగ్యాన్ని గురుమూర్తి అయిన జగన్మాత ప్రసాదించింది. అమ్మవారికి ఒక గొప్ప నామం ఉన్నది, అది గురుమూర్తి. గురు అంటే పెద్ద. ఈ ప్రపంచంలో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది కనుక అమ్మని గురుమూర్తి అన్నారు. గురు శబ్దమునకు చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే చెప్పలేము, ఎందుకని ఈ విశ్వం ఎంత ఉందో ఎవరూ ఊహించలేము. ఈ విశ్వంలో అణువణువున ఉంది కనుక అమ్మవారు గురుమూర్తి అని పిలువబడింది. రెండవ అర్థం ఏమిటి, నిరంతరం జీవులను జ్ఞాన మార్గంలో నడిపించి గురువు స్వరూపంతో ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మీ గురువు దగ్గరికి వెళ్ళండి, ఆయనకి నమస్కరించండి, గురువు రూపంలో అమ్మ ఉంది అని పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణము దేవీ భాగవతము చెబుతున్నాయి. దాంతోపాటు గురు శబ్దమునికి ఇంకొక అర్థం కూడా ఉన్నది, వర్ణించడమునకు అలమికానంత ఆనందమును గురు అంటారు. ఈ ఆనందాన్ని వర్ణించలేం. సాధారణంగా ఆనందాలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కడికి తిండి తింటే ఆనందం, ఒక్కొక్కడికి నిద్రపోతే ఆనందం, వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి కొంతమందికి సినిమాలకు వెడితే ఆనందం. ఈ ఆనందములు తాత్కాలికమైన ఆనందాలు, ఇవాళ ఉండి రేపు పోతాయి. ఎంత రుచి కలిగిన పదార్థమైనా ఎక్కువ తింటే అజీర్ణం పట్టుకుంటుంది, ఇంకా తినకూడదు అనిపిస్తుందా లేదా. కానీ అదే అమ్మవారి చరిత్ర వింటే, అమ్మను చూస్తే ఇంకా 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 వినాలి అని మనలో ఆనందం పెల్లుబుగుతుంది, ఉత్సాహం పెల్లుబుగుతుంది. అలా అనంతమైన ఆనందమే గురు శబ్దానికి అర్థం. గురుమూర్తి బ్రహ్మానంద స్వరూపిణి అని కూడా అర్థం. అటువంటి బ్రహ్మానంద స్వరూపిణి ఉండేటటువంటి లోకం మణిద్వీపము. ఇంకెంతకంటే ఉత్తమమైన ద్వీపం లేదు కనుక మానవుడికి మోక్షమిచ్చేటటువంటి స్థానం కనుక దానికి మణిద్వీపము అని పేరు వచ్చింది. ఈ మణిద్వీపాన్ని వర్ణించే ముందు వ్యాసుల వారు రెండు సూచనలు చేశాడు. నమ్మకం లేని మూర్ఖుడికి చెప్పొద్దు అన్నాడు, భక్తుడు కానివాడికి చెప్పొద్దు అన్నాడు, చెప్పేవాడి మీద గౌరవం లేకపోతే అటువంటి వాడికి చెప్పొద్దన్నాడు. నా మీద మీకు గౌరవం లేకపోతే ఆరుంపావు కల్లా ప్రార్థన కూడా పూర్తి చేసి మొదలు పెడతానంటే ఒక 5 నిమిషాలు ముందే వచ్చారు కాబట్టి మీకు సందేహం లేకుండా భక్తి ఉంది, లేకపోతే చెప్పేవాడి మీద నమ్మకం లేకపోతే గౌరవం లేకపోతే ఎందుకు వస్తారు, హాయిగా మీ ఇళ్లలో కూర్చుని మీ పనులు మీరు చూసుకునేవారు. రెండవది, మూఢుడికి చెప్పొద్దన్నాడు, అజ్ఞానికి చెప్పొద్దన్నాడు. అజ్ఞానులు పొరపాటును కూడా ఇక్కడికి రారు, అజ్ఞాని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటాడు, త్రాగుబోతులు తిరుగుబోతులు లేదా ఎలక్షన్లో తిరిగితే రూపాయి వస్తుంది అందులో తిరుగుతారు. ఇంకా మూడవది, భక్తుడు కానివాడికి చెప్పొద్దన్నారు. భక్తులు కాకపోతే కూడా సాయంకాలం వేళ ఈ ఎండాకాలంలో నానాయాతన పడి పరిగెత్తుకు రారు మీరందరూ భక్తులు. భర్తృహరి ఒక గొప్ప సుభాషితం చెప్పాడు, అజ్ఞ సుఖం ఆరాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయతి. అజ్ఞ ఏమీ తెలియని మూర్ఖుడు, అజ్ఞానికి సుఖం ఆరాధ్య తేలిగ్గా చెప్పచ్చట. ఏమీ పనికిరాని అజ్ఞానికి చెప్పడం తేలిక, వాడికి అక్షరం రాదు కదా, ఏమీ రాని వాడికి చెప్పడం తేలిక. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ మంచి పండితుడికి చెప్పడం తేలిక. మా ఊటి వాడికి ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎదురుగుండా పండితులు సంస్కృతంలో నువ్వా నేనని మాట్లాడేవాడు అంటే రెచ్చిపోయి చెప్పగలుగుతాం. అవధానాలు చేసేటప్పుడు పృచ్ఛకులు సంచాలకులు మహాత్ములుంటే హాయిగా చెప్పగలుగుతాం. ఏ భారతీయ తీర్థ మహాస్వామి వారు ఎదురుగుండా ఉంటే అప్పుడు చేసే అవధానం వేరు, గణపతి సచ్చిదానంద స్వామి వారి దగ్గర చేసే అవధానం అద్భుతంగా ఉంటుంది. కంచి పరమాచార్యుల వారిని కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సంస్కృతంలో మాట్లాడగలిగేవాడిని, హాయిగా శ్లోకాలు రాసేవాడిని, అప్పుడు వచ్చే ఆనందం వేరు, ఎందుకంటే వారు అంత స్థాయి సరస్వతి స్వరూపులు కనుక. కాబట్టి బాగా పండితుడు ఉన్నప్పుడు మనం చెప్పచ్చు, అజ్ఞానికి చెప్పచ్చు, కానీ మధ్యలో ఒక రకం ఉంటారట, జ్ఞానలవ దుర్విదగ్ధం. జ్ఞానం లవం అంటే పెసరు ఉంటుంది వాడికి, వాడి మొహానికి పెద్దగా చదువు రాదు, వాడికి అక్షరాలకి తేడా తెలియదు, ఏ అక్షరమునికి ఏమిటి అర్థమో తెలియదు, షష్ఠికి షష్ఠికి తేడా తెలియదు. అటువంటి వాడిని కొంచెము జ్ఞానము కలిగిన వాడు అంటారనమాట. శబ్దబ్రహ్మం మీద పట్టు లేనటువంటి వాడు. పోనీ కొంచెమే జ్ఞానం ఉన్నప్పటికీ తెలివితేటలు ఉంటాయా, వినయం ఉంటుందా, ఉండదట. దుర్విదగ్ధం అన్నారు అంటే అహంకారి, చదివిందంత కొండంత తెలుసనే అహంకారం. ఇప్పుడు ఈ కలియుగంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వాడి మొహానికి వాడు రోజు చేసే ఆచమనము యొక్క అర్థం కూడా తెలియదు, కానీ నేను పండితుడు అనుకుంటాడు. చదువు తక్కువ, అహంకారం ఎక్కువ ఉండేటటువంటి వాడిని జ్ఞానలభ దుర్విదగ్ధుడు అంటారు. ఇంత పెసరు చదువుకుని అంత అహంకరించేవాడు అటువంటి వాణ్ణి బ్రహ్మాపి నరన్నరంజయతి, బ్రహ్మ కూడా బాగు చేయలేట్టు వాడిని ఆనంద పెట్టలేట. కొంతమందికి మనం ఎంత చెప్పినా ఎందుకు ఆనందం కలగదు? మీరెన్ని చెప్పండి, మంచి అద్భుతమైన పురాణాలు చెప్పండి, ఉపనిషత్తులు చెప్పండి, ఇతిహాసాలు చెప్పండి, రకరకాల కవిత్వాలు చెప్పండి, వాడికి ఆనందం ఉండదు. ఇంకేదో తప్పు చేసామని తప్పు పట్టుకోవడానికి మన కొంప మీదకి వస్తారు వాళ్ళు. ఎందుకనంటే వాడి మొహానికి జ్ఞానం పెసరు, అహంకారం ఎక్కువ, కనుక నాకేదో తెలుసునే ఒక ఊహ ఉండడం వల్ల. ఇలాంటి జ్ఞానలవ దుర్విదగ్ధుల్ని బ్రహ్మ కూడా ఆనంద పెట్టలేడని ఏనాడో చెప్పారు మహాత్ములు. విక్రమార్కుడి ఆస్థానంలో ఒకడైన భర్తృహరి చెప్పిన గొప్ప సుభాషితం. ఇటువంటి వారికి చెప్పవద్దని శాస్త్రం వ్యాసుల వారు చెప్పారు. ఇక్కడ ఉన్నవారు మహాత్ములని నా నమ్మకం, లేకపోతే రారు. అందుకే మనం ప్రారంభించుకున్నాం. అమ్మవారి లోకం మణిద్వీపం, అది సుధా సముద్రం దగ్గర ఉన్నది. చుట్టూ అమృత సముద్రం ఉంటుంది. ఆ అమృత సముద్రం ఒడ్డంతా కూడా ఇసుకతో నిండి ఉంది. అది ఏ ఇసుక? రత్నములు, బంగారపు రసనే అక్కడ ఇసుకగా ఉంటుంది. మనం సముద్ర తీరానికి వెడితే అక్కడ బీచ్ ఉంటుంది, ఆ బీచ్కి రీచ్ అయితే అక్కడంతా ఇసుకే కనపడుతుంది. కానీ సుధా సముద్రం దగ్గర ఉన్నది ఉత్తుత్తి ఇసుక కాదు, రత్నాక్షవాలుక యొక్త, రత్నములే అక్కడ స్వచ్ఛమైన వాలుక ఇసుక కింద ఉంటాయట. అక్కడ ఇసుకలా కనపడేదంతా రత్నాలు లేదా బంగారం యొక్క రసన ముద్దనమాట. ఇక ఆ ప్రాంతంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే, అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే, అమ్మ ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాలంటే 18 ప్రాకారాలు దాటాలట. మన ఇంటి చుట్టూతో ఒక్క కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికే వీడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డబ్బు తీసుకుంటే కూడా బయటపడలేకపోతున్నారు ఈ కలియుగంలో. అటువంటిది జగన్మాత తన మనస్సంకల్పంతో, ఇచ్ఛతో 18 ప్రాకారములు, ప్రాకారం అంటే కోటగోడ అనమాట, పెద్ద పెద్ద కోటగోడలు 18 కట్టుకుని, ఆ 18 దాటిన తర్వాత లోపల ఒక అపూర్వమైన మందిర నిర్మాణం చేసుకున్నది. అందులో మొట్టమొదటి ప్రాకారం ఏమిటి, మొదటి కోటగోడ ఏమిటి? అది అయోధాతు నిర్మిత. అయహ అంటే ఇనుము, అయోధాతు ఇనుప ధాతువుతో, పూర్తిగా ఇనుముతో నిర్మాణం చేయబడింది. ధాతువు అంటే ముడి పదార్థం, ఇంగ్లీష్లో ఓర్, ఓఆర్ఈ ఓర్ అంటారు. ఐరన్ ఓర్, ఇనుప ఖనిజము, ఇనుప ఖనిజముతో తయారు చేయబడిన ప్రాకారం, మొదటి ప్రాకారం, మొదటి కాంపౌండ్ వాలు పూర్తిగా ఇనప ముద్ద. అది ఎటుచూచిన సప్తయోజన విస్తీర్ణ. యోజనం అంటే 8 మైళ్ళు, సప్తయోజనములంటే 7 8 56, 56 x 56 చదరపు మైళ్ళ విస్తీర్ణముతో ఉండే సమచతురస్రాకారంతో ఉండేటటువంటి ప్రాకారం అది. ఈ ప్రాకారానికి కాపలాగా మంచి ఆయుధాలు ధరించిన, యుద్ధంలో ఆరితేరిన, ఎటువంటి వాడైనా ఒక్క దెబ్బకి మట్టి కరిపించగలిగేటటువంటి రక్షకులు కాపలా ఉంటారు. ఈ ప్రాకారానికి 4 వైపులా 4 తలుపులు ఉంటాయి. చతుర్ద్వార సమాయుక్త, 4 ద్వారాలు ఉంటాయి. సాధారణంగా చతురస్రాకారంలో ఉండేటటువంటి కాంపౌండ్ వాళ్ళకి 4 వైపులా తలుపులుంటే మంచిదట. అయితే భూలోకంలో ఉన్న మానవులకైతే మాత్రం దక్షిణం వైపు ద్వారం ఉండకూడదు అని బృహస్పతి చెప్పాడు. అందుకే మీకు లంకానగరం గురించి చెబుతూ దక్షిణ ద్వార రహిత వర్ధమాన ధనప్రద, దక్షిణం వైపు ద్వారము లేదు, అందుకే దానికి ఆ ఇంటికి వర్ధమాన గృహము అని పేరు. ఇలాంటి ఇంట్లో ఉంటే ధనప్రద, ధనం పెరుగుతుంది, ధనం ఇస్తుంది అని శాస్త్రం. పూర్వకాలంలో మహారాజులు పెద్ద పెద్ద కోటగోడలతో కూడిన నగరాలు నిర్మించుకునేవారు. 4 వైపుల్లో 3 వైపులు తలుపులు పెట్టుకునేవారట, దక్షిణం వైపు పెట్టుకునేవారు కాదు. ఎందుకంటే దక్షిణ ద్వార రహిత వర్ధమాన ధనప్రద, ఆ గృహానికి వర్ధమానము అని పేరు. అభివృద్ధినిచ్చేది అది, ధనప్రదమైనది. కానీ అమ్మవారికి డబ్బేమిటి, జబ్బేమిటి? జగన్మాత ఆవిడ మనస్సంకల్పంతో ప్రపంచంలో అన్ని వస్తువులు పుడతాయి. అందువల్ల అమ్మకి ఈ వాస్తు పనికిరాదు. మనం కొంతమంది మన తెలివితేటలతో గుళ్ళోకి వెళ్ళి గుడికి కూడా వాస్తు చెబుతారులేండి. అలాంటి తెలివితేటలు అమ్మ దగ్గర ఉపయోగించకూడదు. అందుకే అమ్మవారు చతుర్ద్వారయుక్తమైనటువంటి ఒక కాంపౌండ్ వాల్ కట్టుకున్నది. ఆ కాంపౌండ్ వాల్కి చుట్టూత 4 వైపులా ద్వారాలు ఉంటాయి, అన్నీ మధ్యలోనే ఉంటాయి. ద్వారపాల శతాన్విత, వందలాది మంది కాపలా వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ కాపలా వాళ్ళంతా దేవీ భక్తి కలిగి శ్రీమాత్రే నమః అని నిరంతరం అమ్మని తలుచుకుంటూనే ఉంటారు. అమ్మని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో దేవతలు వస్తారుగా, త్రిమూర్తులు కూడా వచ్చారే. ఆ వచ్చేటటువంటి వాళ్ళు ఈ మొట్టమొదటి కాంపౌండ్ వాళ్ళ దగ్గరే ఆగాలి, కోటగోడ దగ్గర ఆగి అక్కడ వాళ్ళకి తమ కులగోత్రాలు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అన్నీ చెప్పుకుని లోపలికి వెళ్ళాలి. ఈ వచ్చేవాళ్ళంతా విమానాలు అక్కడే ఆపేయాలట. వచ్చేవాళ్ళు ఒకళ్ళ ఇద్దర విమాన శత సంఘర్ష ఘంటాస్వన సమాకులగా కొన్ని వందల వేల విమానములు నిరంతరం అమ్మవారి దర్శనం కోసం వచ్చే జనాలతో నిండిపోతాయి. ఆ సముద్ర తీరంలో విమానాలు ఆపి విమానాల్లోంచి కిందకి దిగి వీళ్ళంతా కాలినడకన ద్వారం దగ్గరికి వెళ్ళి కాపలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఫలానా లోకంలో ఉన్నాం, భూమండలంలో ఉన్నాం, అక్కడి నుంచి వచ్చామండి అని చెప్పుకుంటారు. అటువంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళ అర్హతల్ని బట్టి గౌరవించి కాపలా వాళ్ళు లోపలికి పంపుతారు. కాపలా వాళ్ళు వచ్చిన వాళ్ళు గౌరవించి పంపుతారు చూడండి. ఎవరైనా అక్కడ అమ్మవారి దర్శనానికి వెడితే ముందు వాళ్ళకి పెద్ద గౌరవం చేస్తారట. ఓహో, మీరు గుంటూరు సంపత్ నగర్ నుంచి నూరేళ్ళు నిండాక వచ్చారా, మీరు చాలా గొప్పవాళ్ళు. పద్మాకర్ గారు 32 రోజుల పాటు దేవీ భాగవతం చెబుతూ ఉంటే శ్రద్ధగా 6:20 కల్లా వచ్చి ఉన్నారు కదా, మీరంతా ఈ ద్వారం గుండా వెళ్ళండి అని మెడలో బోల్డ్ దండలేస్తారు మీ అందరికీ. ఇప్పుడు కాదు, నూరేళ్ళు నిండాక. ఇప్పుడు మీరు వెళ్ళిపోకండి సుమా, ఇప్పుడే మీరు వెళ్ళిపోతే ఇంకా మిగతా పురాణాలు ఏమవుతాయి, ఇంకా చాలా పెద్ద పనులు ఉన్నాయి. మీ అందరికీ 100 ఏళ్ళు నిండాక హాయిగా అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళి యోగం వస్తుంది. అక్కడికి వెళ్ళగానే మొదటి ప్రాకారం దగ్గర ఉన్నటువంటి కాపలా వాళ్ళు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. అసలు మిమ్మల్ని కేర్ ఆఫ్ అడ్రస్ అడగరు, గ్యారంటీగా గుంటూరు నుంచి వచ్చారండి వీళ్ళు. హాయిగా శారదా పరమేశ్వరి దేవస్థానంలో నిరంతరం పురాణాలు విన్నారు, మంచి పనులు చేశారు, అర్చనలు చూశారు, ప్రసాదాలు తిన్నారు, గోవుల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఇంకా వీళ్ళని మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి, మీ ఐడెంటిటీ ఏమిటి, ఫింగర్ ప్రింట్స్ వెయ్యండి ఇక్కడ, బయోమెట్రిక్ ఇవ్వండి అని అడగరు. ఏ మెట్రిక్ లేకుండా మిమ్మల్ని డైరెక్ట్గా లోపలికి పంపేస్తారు. అమ్మవారి చరిత్ర విన్నవాడు ఖచ్చితంగా మణిద్వీపానికి వెడతాడని చివరిలో చెప్పారు, కావాలంటే చూడండి అందులో. కాబట్టి ఏమిటన్నమాట, గౌరవించి లోపలికి పంపుతారు. ఆ కోలాహల శబ్దం ఉంటుందిట అక్కడ, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆనందంతో శ్రీమాత శ్రీమాత్ర అని పలికేటటువంటి వారి ఆ కోలాహలంతో శబ్దంతో ఆ ప్రాంతం మారుమోగిపోతుంది. అక్కడ మాట వరుస కూడా పనికిమాలిన కబుర్లు చెప్పుకోరట. అక్కడికి వెళ్ళేవాళ్ళంతా అమ్మ నామమే తలుచుకుంటారు, అమ్మ కథలే వింటారు, అమ్మకి సంబంధించిన గానములే గానం చేస్తారు. అలా కోలాహలం చేసుకుంటూ లోపలికి పోయేవాళ్ళు కొందరైతే కొంతమంది దర్శనం అయిపోయాక బయటకు వస్తారట. అటువంటి వాళ్లతో మొదటి ప్రాకారం నిండి ఉంటుంది. ఇక ఈ దాటాక రెండవ ప్రాకారం ఉన్నది. ఈ ఇనప గోడ దాటాక రెండవ గోడ వస్తుంది. అది కూడా పెద్ద అద్భుతమైన విశాలమైన పొడవైనటువంటి ప్రాకారం, కోటగోడ. అదేమిటి అది? మహాసారధాతు నిర్మిత మండల. మహాసారము అన్న ఆరకూటము అన్న కంచు అని అర్థం. సంస్కృతంలో మహాసారము ఆరకూటము ఈ రెండింటికి కంచు అని అర్థం అన్నమాట. కాంస్యం అని కూడా అంటాను దీనిని. ఒక పెద్ద కంచు కాంపౌండ్ వాళ్ళు ఉంది. ఈ ప్రాకారం అంతా కంచుతో నిర్మించారు. ఇది గగనస్పరిశి ఆకాశాన్ని అంటుతుంది కండి. ఏకంగా ఆ కోట కూడా పైభాగం ఆకాశాన్ని అంటుతోందా అన్నంత ఎత్తుగా ఉంటుంది. ఈ ఇనపదానికంటే 1000 రెట్లు ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. మొదటి ప్రాకారం కేవలం గోడలా ఉంటుంది, రెండవ ప్రాకారం మాత్రం గోపురముల వలె కనపడతాయట. ఇప్పుడు మనకి గాలి గోపురాలు కనపడటంలో గుళ్ళో పెడుతున్నప్పుడు ఈ గాలి గోపురములు ఎలా ఉంటాయో మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా అలాగే ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళు ఏవేపు వెళ్ళినా గాలి గోపురములు చూచిన అనుభూతి కలుగుతుంది. ఆ లోపల ఎన్ని వృక్షాలున్నాయో, ఏం వృక్షాలండి, పనస వకుళాహ లోత్రాహ కర్ణికారాశ్చ శింసుపాహ దేవదారు కాంచనారాహ ఆమ్రాశ్చైవ సుమేరవహ లికుచాక హింగులాశ్చైల లవంగాహ కట్పలాస్తథ. రకరకాల వృక్షాలు లోపల, పనస వృక్షాలు, వకుళం అంటే పొగడ చెట్లు. బొగడ అనకండి సుమా, పొగడ. కర్మగాలి మధ్యనే బొగడ అండ మొదలెట్టారు. అది బొగడ కాదు, తెలుగులో పొగడ శబ్దమే తప్ప బొగడ అనే శబ్దమే లేదు. సంస్కృతంలో వకుళం, తెలుగులో పొగడ. ఇంకా కర్ణికారాలు, కొండగోగు చెట్లు ఉంటాయి, శివసుపా వృక్షాలు ఉన్నాయి, అంటే అశోక వృక్షాల్లో అదొక జాతి అన్నమాట. దేవదారు వృక్షాలు ఉన్నాయి, ఇంకా లవంగాలున్నాయి, ఏలకల తీగలుంటాయి, ఇటువంటి అనేక రకాలైనటువంటి పుష్పాలతో ఫలాలతో ఉన్న రకరకాల వృక్షాలు, ఆ వృక్షాలకి తీగలు అల్లుకుని ఉంటాయి. ఆ లోపలున్నవన్నీ కూడా సువాసనతో కూడినటువంటి పువ్వులే. చిత్రం ఏమిటంటే రెండవ ప్రాకారములో ఉన్న గడ్డిపరక కూడా సువాసనతోటే ఉంటుందిట. ఆ లోపల కొన్ని గడ్డిపరకలు ఉన్నాయి లోపల కూడా. మన ఇళ్లలో చూసారా, సాధారణంగా పూర్వకాలంలో పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇంటి ముందు ఓ లాన్ తయారు చేసుకునేవారు. అందులో ఒక రకమైన గడ్డి వేస్తారు. ఆ గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పుడు పెరగకుండా కత్తిరిస్తూ ఉంటారు. అలాంటి గడ్డి అమ్మవారి ప్రాకారం లోపల కూడా ఉన్నది. కానీ ఆ గడ్డి కూడా మంచి సువాసనతో ఉంటుందట. చందనం నుంచి వచ్చే వాసనతో, పారిజాత పుష్పాల నుంచి వచ్చే వాసనతో ఉంటుంది. అసలు అమ్మంటేనే సుగంధ ద్రవ్యాల యొక్క సమాహారం. ఆ లోపల ఓ ప్రత్యేకమైన చెట్లు కూడా ఉన్నాయి. ఏది రెండవ ప్రాకారంలో, కాలాగురుద్రుమాశ్చైవ తథా చందన పాదపాహ. చందన పాదపములు అంటే గంధం చెట్లు. లోపల గంధం చెట్లు ఉన్నాయి, మంచి నల్లని అగరత్తుల చెట్లు ఉన్నాయి. అగరత్తుల చెట్లు అంటే తెలుసుగా మీకు, అగరుద్రుమాలు అంటారు వాటిని, అగరు వృక్షాలు. ఈ వృక్షములకు తుమ్మ చెట్టుకి జిగురు వచ్చినట్టుగా జిగురు వస్తుందన్నమాట. చెట్టుని గిల్లితే అందులోంచి నీరులో వస్తుంది. ఆ నీరు క్రమక్రమంగా ఏం చేస్తుందన్నమాట, నల్లగా అట్ట కడుతుంది. ఆ అట్టలోంచి ఇంత పెసరు తీసి ఒక ప్రత్యేకమైన ద్రవంలో కలుపుతారు. ఆ కాస్తకే ఇంత వాసన వస్తుంది అగరత్తులకి. నిజానికి వాడు మనం అందరం వాడేటటువంటి అగరత్తులన్నీ పూర్తి అగరత్తుల చెట్ల నుంచి తయారు చేయట్లా కెమికల్స్తో చేస్తున్నారు. సింహళ ద్వీపంలో శ్రీలంకలో అగరత్తుల చెట్లు చూసాం మేము. ఆ అగరత్తుల చెట్లకి ఇంతంత బెరడు ఉంటుంది. ఆ బెరడు పట్టుకొచ్చి నుసి చేస్తారు దాన్ని. దాన్ని పెద్ద గంగాళంలో కలిపితే ఒక్క ఇంత బెరడు, నా చేతి ముద్దంత బెరడుందే, అది కనీసం 1000 అగరత్తులకు సువాసన ఇస్తుంది. అటువంటి అగరత్తుల చెట్ల నుంచి తయారు చేసేవారు పూర్వకాలంలో. అందుకే ఆ రోజుల్లో ఇళ్లలో అగరత్తుల చెట్ల నుంచి తయారు చేసిన అగరత్తులు వెలిగించగానే అవి వృక్షాల నుంచి వచ్చేవి కనుక పరిమళం బాగుండేది, దగ్గు వచ్చేది కాదు, ఆయాసం వచ్చేది కాదు. ఇప్పుడు కెమికల్స్ ఎక్కువైపోవటం వల్ల మనకి దగ్గు ఆయాసం పెరిగిపోతున్నాయి అన్నమాట. అలాంటి నల్లని అగరత్తుల చెట్లు ఉంటాయి అక్కడ. ఇంకా క్షీర వృక్షాలు, పాలు కారే చెట్లు ఉంటాయి. ఇంకా లోపల రకరకాల నూతులు, దిగుడు బావులు ఉన్నాయి. అక్కడ కూడా కోకిలలు ఉన్నాయి. ఆ కోకిలలు పాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో. అక్కడ లోపల కొన్ని తుమ్మెదలు ఉన్నాయి. ఈ తుమ్మెదలన్నీ ఓం 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 అని నిరంతరం ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాయి. ఆ ఓంకారం ఒక మధురమైన గానము వలె ఉంటుందట. ఈ లోపల మొగనెమళ్ళు నృత్యం చేస్తూ ఉంటాయి. మొగనెమలి మాత్రమే నృత్యం చేస్తుంది, దానికే పింఛం ఉంటుంది. ఆడనెమళ్ళకి అసలు పింఛం ఉండదు. ఆడనెమళ్ళకి పింఛం లేకుండా పెసర తోకే ఉంటుంది. మొగనెమళ్ళకి పింఛం ఉంటుంది. అవి నృత్యం చేస్తుంటే ఆడనెమళ్ళు వచ్చి కళ్ళల్లో నీరు ఊరుతూ ఉంటే ఆ నీరు తాగుతాయి. వెంటనే ఆడనెమళ్ళు గర్భం ధరించి పిల్లల్ని కంటాయి. ఈ విధంగా అక్కడ స్త్రీ పురుష సంభోగంతో సంబంధం లేకుండా నెమళ్ళు కేవలం నృత్యం చేస్తున్నప్పుడు మొగనెమలి కంటిలో నుంచి వచ్చే నీటి బిందువులు తాగి ఆడనెమళ్ళు మళ్ళీ సంతానం పొందుతూ ఉంటాయట. ఈ రెండు క్రేంకారం చేస్తూ ఉంటాయట. కేకారావైహి అంటే మంచి పించం విప్పినటువంటి నెమళ్ళ యొక్క రావములతో, నెమళ్ళ యొక్క క్రేంకారాలతో ఆ ప్రాంతం అంతా నిండిపోతుంది. ఈ నెమళ్ళ అరుపులు కూడా సుఖప్రదై అన్నారండి. ఆ అరుపు వింటే సుఖం ఉంటుంది, అంత ఆనందం కలుగుతుందిట. ఇది దాటాక కంచుతో తయారు చేయబడినటువంటి కోటగోడ దాటాక మూడవ ప్రాకారంలో అడుగు పెడతాం. అదేమిటది, తామ్రసాలహ ప్రకీర్తిత. అది తామ్రసాల. తామ్రం అంటే రాగి. రాగితో తయారు చేయబడిన కోటగోడ ఉంటుంది. అది కూడా చతురస్రాకారంలో ఉంటుంది. ఇది సప్తయోజన దైర్ఘ్యంతో ఉంటుంది. లోపలున్నవ చెట్లు పూర్తిగా బంగారపు చెట్లు. పువ్వులు కూడా పుష్పాణి కాంచనాభాని. బంగారమే అక్కడ పువ్వుల రూపంలో ఉందా అన్నట్టుగా ఉంటుంది ఆ ప్రాంతం. ఈ వనములో సువాసన ఎక్కువగా ఉంటుంది. ఈ వనాన్ని ఒక మహాపురుషుడు కాపలా కాసి రక్షిస్తూ ఉంటాడు. అంటే రాగి కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి వెళ్ళగానే లోపల గొప్ప వనం ఉందట. ఆ వనానికి ఒక రక్షకుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా తోటలకి తోటమాలు ఉండాలి. తోటమాలు లేకపోతే ఎలాగా, రోజు దానికి కలిసి నీళ్లు పోయించడం, పువ్వులు రాలిపోతూ ఉంటే వాటిని తీసి పక్కన పెడుతూ ఉండడం, ఆకులు రాలిపోతూ ఉంటే చూడటం. ఈ రక్షణ లేకపోతే తోట పాడైపోతుంది. అందుకని అక్కడ ఒక తోటమాలు ఉన్నాడు. ఆయన ఎవరు, వసంత ఋతువు ఇదిగో రేపటి నుంచి మొదలవుతాడే మనకి వసంత ఋతువు. చైత్ర వైశాఖ మాసాలు రెండింటికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. ఆ దేవత పేరు వసంతుడు. ఈ వసంతుడు రాగి ప్రాకారము లోపల ఉన్నటువంటి వనమునకు వనమాలిగా తోటమాలిగా ఉంటాడు. అదిగో ఆయనకి ఇద్దరు భార్యలు, మధుశ్రీ మాధవశ్రీ. అందులో మధుశ్రీ అనేవిడ అందరికీ తేనె పంచిపెడుతుంది, మాధవశ్రీ అన్నవిడ ఆనందాన్ని పంచిపెడుతుంది. ఈ ఇద్దరు భార్యలతో ఈ మొత్తం తోటని జాగ్రత్తగా కాపాడతాడు. అందులో రకరకాల పువ్వులు ఉంటాయి, రకరకాల ఫలాలు ఉంటాయి. ఈ ఫలాలు పువ్వులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి వాళ్ళు ముందు అమ్మవారికి నివేదన చేసి అమ్మ అనుగ్రహంతో వాటిని స్వీకరిస్తారు. అమ్మ స్వీకరించిన పువ్వునే నెత్తి మీద పెట్టుకుంటారు, అమ్మకి సమర్పించిన ఫలమే వీళ్ళు ఆహారంగా లేక ఏదో దాని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక్కడ వసంత లక్ష్మి నిరంతరం ఉంటుంది. వసంత ఋతువులో ఉండే సకల సౌభాగ్యాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఆనందం తప్ప అసలు అక్కడ పొరపాటును కూడా దుఃఖం ఉండదు. ఇది దాటిన తర్వాత సీసముతో తయారు చేయబడిన కాంపౌండ్ వాల్ ఉంటుంది, మరొక ప్రాకారం. ఈ ప్రాకారం నాలుగవది. ఇది కూడా సప్తయోజన దీర్ఘంతో ఉంటుంది. దీనికి నాయకుడు గ్రీష్మ ఋతువు. వసంత ఋతువేమో తామ్రశాలకి, శేషశాలకేమో గ్రీష్మ ఋతువు. ఈయనకి ఇద్దరు భార్యలు, శుక్రశ్రీ శుచిశ్రీ. ఈ ఇద్దరు భార్యలతో కలిసి లోపల ఉన్నటువంటి తోటని రక్షిస్తూ ఉంటాడు. ఆయన లోపల కూడా మంచి సుందరీమణులు నిరంతరం నృత్యం చేస్తారు. వాళ్ళు నృత్యం చేసినప్పుడల్లా అమ్మవారు చేసిన లీలలు ఉంటాయిగా, మహిషాసుర మర్దనం, శుంభ నిశుంభ వద, ఇటువంటి వాటిని అనుకరించి నృత్యం చేస్తారు. లోపల కూడా సంతానమును కూడా ఇచ్చేటటువంటి, సంతాపములు తొలగించేటటువంటి వృక్షములు ఉన్నాయి. అక్కడ రకరకాలైనటువంటి పిట్టలు పాటలు పాడుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిత్యానంద స్వరూపులై ఉంటారు. ఇది దాటాక ఐదవ ప్రాకారం వస్తుంది. అది ఎత్తడితో తయారు చేయబడినది. ఆరకూటమయ శుభ. ఆరకూటం అంటే ఎత్తడి. ఎత్తడితో తయారు చేయబడినటువంటి గొప్ప ప్రాకారం ఉంటుంది. ఇది మహా అద్భుతమైనది. ఇక్కడికి వెళ్ళగానే ప్రతి వాడికి మానసికమైన ఆనందం కలుగుతుంది. ఈ ఇత్తడి ప్రాకారం లోపలికి వెళ్ళినటువంటి వాడి హృదయంలో ఒక మధురమైన అవ్యక్తమైన ధ్వని వినపడుతుంది. దీనికి అధిపతి, ఈ లోపల ఉన్న తోటకు అధిపతి వర్ష ఋతువు. ఆయన వాహనం మేఘం. ఆయన ఎప్పుడూ ఎర్రని కళ్ళతో ఉంటాడు. ఆయన ఇద్దరు భార్యలతో, నభశ్రీ నభస్యశ్రీ అనే వాళ్లతో కలిసి లోపల ఉన్న తోటల్ని కాపలా కాస్తూ ఉంటాడు. ఈయన పక్కన ఎప్పుడూ కూడా భూలోకమునకు వర్షము తరచుగా ఇచ్చేటటువంటి కొంతమంది దేవతలు ఉంటారు. భూలోకంలో మనకు ఆకాశంలో నల్లని మేఘాలు వస్తాయే, ఈ మేఘాలన్నీ వర్షం కురవు. వర్షం కురిసే మేఘములు కొన్ని ఉట్టుట్టినే మబ్బులు కింద వచ్చి అలా పోయేవి కొన్ని ఉంటాయి. ఇందులో వర్షము కురిసేటటువంటి వాటి పేరేమిటనమాట, రస్యమాలిని, స్వరస్య, అంబాదుల, అభ్రమంతి, మేఘయంతిక మొదలైనటువంటివి. ఇవి అక్కడికి వెళ్ళి, ఏమండి ఓ వర్ష ఋతువు గారు, మేము ఎప్పుడూ ఈ లోపలే ఎత్తడి ప్రాకారం లోపలే ఉండిపోవాలా, లేక ఎప్పుడైనా భూలోకానికి వెళ్ళి మానవులకి కాస్త వర్షం కురిపించి వాళ్ళని ఆనంద పెట్టాలా అని అడుగుతారట. అప్పుడు ఆయన అంటాడనమాట, భూలోకంలో ఉన్నవాళ్ళు ధర్మబద్ధంగా ఉంటే, అర్చనలు సక్రమంగా గొళ్ళల్లో జరిగితే, పురాణములు సక్రమంగా సాగితే, వేద పఠనము సాగితే, దాన ధర్మములు భూలోకంలో సక్రమంగా సాగితే, సాధ్యమైనంత వరకు గురుభక్తి కలిగిన శిష్యులు భూలోకంలో పెరిగితే, అటువంటప్పుడు మీరు వెళ్ళి సకాలంలో వర్షములు కురిపించి మానవులకు ఆనందం కలిగించండి, లేదంటే మొత్తం భూము గర్భ జలాలు లేకుండా ఎండగట్టి వాళ్ళందరినీ కడుపు ఎండగట్టి చంపేయండి అంటాడు ఆయన. ఇలా నిరంతరం అమ్మవారి భక్తులకి వర్షాదులు అన్నము ఇచ్చి రక్షించేటటువంటి మేఘాలు అక్కడే ఉంటాయి. వీళ్ళ నాయకుడు అక్కడే వర్ష ఋతువు అనే పేరుతో ఉంటాడు. అక్కడ ఎప్పుడు చెట్లు చిగురాకులతోటే ఉంటాయి, ఎప్పుడు పువ్వులతోటే ఉంటుంది. అక్కడ పేరుకి వర్ష ఋతువు అయినా చూడటానికి వసంత ఋతువుల ఆహ్లాదంగానే ఉంటుంది. ఇది దాటిన తర్వాత ఆరవ ప్రాకారం ఉన్నది. ఇది పంచలోహాత్మక శాల. ఐదు లోహములు, ఇందాక చెప్పిన ఐదు లోహములు ఇక్కడ ఉన్నాయన్నమాట వరసగా. ఇనుము చెప్పాం, ఎత్తడి చెప్పాం, కంచు చెప్పాం, సీసము చెప్పాం, రాగి చెప్పాం కదా. ఈ ఐదు లోహములు కలిపినటువంటిది ఆరవ ప్రాకారం. ఈ ప్రాకారం అంతా పంచలోహములతో తయారు చేయబడిన ప్రాకారం. ఈ లోపల మందార వృక్షములు ఉంటాయి. మందార వృక్షాలు అంటే భూలోకంలో కాస్తమా, మందార పారిజాతశ్చ అని శాస్త్రం. కల్పవృక్షములలో మందారము, పారిజాతము, హరిచందనము, చందనము ఇలా పేర్లు కలిగిన ఉన్నాయి. అందులో మందారము అని పేరు కలిగిన కొన్ని కల్పవృక్షాలు ఉన్నాయి. ఈ కల్పవృక్షముల దగ్గరికి వెళ్ళి మీరు ఏమడిగితే అది ఇస్తుందన్నమాట. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మాకు చక్కగా 4 ఆరులు కారు కావాలంటే టక్కన కారు ఇచ్చేస్తుంది. కారే కాదండి, మాకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తుంది, ఆనందం అంటే ఆనందం ఇస్తుంది. కోరుకునే వాళ్ళ కోరికలను బట్టి ఏమడిగితే అది ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి కల్పవృక్షం. ఒక కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కోరిన కోరిక తీర్చుకోవడానికే మనం ఇంత ఆశ్చర్యపోతూ ఉంటే అక్కడ ఉన్నవన్నీ కల్పవృక్షాలేట. అలాంటి కల్పవృక్షములలో ఒక జాతి అయిన మందార వృక్షములు పంచలోహ ప్రాకారము దాటగానే లోపలుంటాయి, అసంఖ్యాకంగా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి చెట్లు. ఆ చెట్లకి ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల తీగలు ఉంటాయో లెక్కలేదు. ఆ పువ్వులన్నీ సువాసనతోటే ఉంటాయి, వాటికున్న పళ్ళు ఉంటాయట. ఆ ఫలం తిన్నవాడికి జరామరణములు ఉండవు, ముసలితనం ఉండదు, జుట్టు ఊడిపోవడం ఉండదు. మంచి నల్లని ఒత్తైన జుట్టుతో ఎప్పుడు చూసినా పాతికాళ్ళ కుర్రాళ్ళ నాలా మంచి యువకుళ్ళ ఆనందంగా సుఖంగా బతకచ్చునట. అటువంటి ఫలములు అక్కడ ఉంటాయట. అక్కడ ఈ ఆరవ ప్రాకారానికి అధిష్టాన దేవత ఉన్నాడు, ఆయన పేరు శరదృతువు. అధిష్టాతాత్ర సంప్రోక్త శరదృతురనామయ ఇషులక్ష్మీ ఊర్జలక్ష్మీ ద్వే భార్యే తస్య సంమతే. ఈ ప్రాకారం లోపల ఉన్న తోటకి కాపలవాడు తోటమాలి శరదృతువు. ఈ శరదృతువుకి ఇద్దరు భార్యలు ఇషులక్ష్మి, ఊర్జలక్ష్మి. ఈ ఇద్దరు నవయౌవనంతో ఉండి ఆయనకి అనుగుణంగా అనుసంధానంగా ఉంటూ చెయ్యవలసిన పనులన్నీ చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో బ్రహ్మానందం ఉంటుంది. అసలు కోరికలే ఉండవు. ఒకవేళ ఏదైనా ఎవరికైనా కోరిక పుడితే ఆ కోరిక తక్షణం తీరిపోతుంది. ఎప్పుడూ కోరుకుంటే కోరికలు తీరిపోతున్నప్పుడు ఇంకెంతకాలం కోరుకుంటాం ఎవరైనా? అందుకే అక్కడికి వెళ్ళిన వాడు నిష్కాముడైపోతాడట. ఇది దాటాక పంచలోహ ప్రాకారం దాటేస్తే ఆరోది, 7వది రౌప్యశాలక. రౌప్యము అంటే వెండి. మన వాళ్ళు పూర్వం వెండి రూపాయలు వాడేవారు, అందుకే రూపాయి అని పేరెట్టారు. రూపాయి అనేది రౌప్యం నుంచి పుట్టిందనమాట. క్రమక్రమంగా రూపాయి అంటే కాగితాలకు కూడా వాడేస్తున్నాం, కానీ నిజానికి రౌప్యము అనే వెండి ధాతువు నుంచి రూపాయి శబ్దాన్ని పుట్టించారు. ఆ పుట్టించిన వాళ్ళు కూడా మహానుభావులు, చెన్నై సూర్య మొదలైనటువంటి వాళ్ళు అనమాట. ఈ కాలానికి అనుగుణంగా దాన్ని పుట్టించారు. ఒకప్పుడు అసలు వెండి రూపాయలు ఉండేవిట. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా వెండి రూపాయలను ఉండేవి. అసలు వెండి అంటేనే సంస్కృతంలో రూపాయి, ఈ రెండు కలిపి వెండి రూపాయి, సిగ్గుశరంలాగా అగ్గినిప్పులాగా రెండు భాషలు కలిపాం. భాషాశాస్త్రం బాగా పరిశోధిస్తే ఏ పదం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుస్తుందన్నమాట. కొన్ని పదాలు విచిత్రంగా వాడతాం, సిగ్గు శరము లేదా అంటాం. శరం అనేది హిందీ పదం, శరం అంటేనే సిగ్గు, తెలుగులో సిగ్గు, హిందీలో శరం. అయినా రెండు కలిపి సిగ్గు శరం లేదా అంటే కానీ మన వాళ్ళకి తృప్తి ఉండదన్నమాట. సరే, అదో సరదా. ఎందుకు చెప్తానంటే 7వ ప్రాకారము వెండితో తయారు చేయబడిన కోటగోడ. ఈ లోపల అంతా వెండే, ఎటు చూసిన వెండి. ఆ వెండి కూడా స్వచ్ఛంగా అత్తాళ్ళ 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 పిండి వెన్నెల్లా మెరిసిపోతూ ఉంటుంది. ఈ లోపల పారిజాతాల తోట ఉంటుంది. లోపలన్నీ పారిజాత వృక్షాలే. మీకు మళ్ళీ చెబుతున్నాను, ఇక్కడ ఈ పారిజాత శబ్దానికి భూలోక పారిజాతం కాదు, కల్పవృక్షంలో ఒకనొక శాఖ అన్నమాట అది. ఇవి కూడా కల్పవృక్షాలే. పారిజాతమన్నా మందారమన్నా ఇవన్నీ కూడా ఏమిటనమాట, కల్పవృక్షములు. ఈ పారిజాత వృక్షాలు ప్రసూన స్తబకాన్విత, పువ్వులు గుత్తులతో ఉంటాయట. ఎక్కడ చూసినా ఇంతంత గుత్తులు, ఆ గుత్తులు నిండా పువ్వులే, మహాసువాసనతో ఉంటాయి. ఒక పువ్వు నుంచి దశయోజన గంధీని, 10 యోజనముల వరకు సువాసన ఉంటుందిట. ఒక పువ్వు 10 యోజనముల వరకు సువాసన వెదజల్లుతుంది. యోజనమంటే 8 మైళ్ళు, 10 యోజనములు అంటే 80 మైళ్ళు. ఒక పువ్వు మన దగ్గరకు వచ్చిందంటే ఈ పువ్వు నుంచి 80 మైల్స్ వరకు ఈ పెర్ఫ్యూమ్, ఈ సువాసన వెళ్ళిపోతుంది. అంటే ఎటువంటి పువ్వులో ఆలోచించండి. ఎప్పుడో ఒకప్పుడు అక్కడ నుంచి ఒక పువ్వు పట్టుకొచ్చి మీకు చూపించాలని ఉంది, ప్రస్తుతం అవకాశం కుదరట్లేదు. అక్కడికి వెడితే మళ్ళీ వచ్చి పురాణం చెప్పలేమో అని బెంగ కాబట్టి పురాణాల ప్రాజెక్ట్ అయ్యాక వెడదాం అనిపిస్తోంది. వెళ్ళాక అమ్మవారు పర్మిషన్ ఇస్తుందో లేదో కిందకు రావడానికి. మీరంతా బాగా ప్రార్థన చేస్తే ఏదో రకంగా ఒక్క పువ్వన్నా తెప్పించి మీ అందరికీ నవ్వు తెప్పించడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాంతమంతా అంత సువాసనతో ఉంటుందిట. దీనికి అధిష్టాన దేవత పేరు హేమంత ఋతువు. ఈ హేమంత ఋతువు భార్య పేరు సహస్రీ సహస్యశ్రీ, ఇద్దరు భార్యలు సహస్రీ సహస్యశ్రీ. ఈ ఇద్దరు నిరంతరం దేవీ వ్రతకారుడులు అన్నారండి. అమ్మవారి వ్రతాలు చేస్తారు, అమ్మనే తలుచుకుంటారు, అమ్మనే పూజిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళంతా సిద్ధులు. ఇది దాటాక 8వ ప్రాకారం దగ్గర కడతాం. ఇదేంటి? సౌవర్ణసాల సంప్రోక్త తత్తహాటక కల్పిత. 8వ ప్రాకారం పూర్తిగా బంగారముతో తయారు చేయబడిన కోట గోడ. ఇది తత్తహాటక కల్పిత అన్నారు. మళ్ళీ బంగారంలో కూడా మామూలు బంగారం కాదట, మామూలు బంగారం కాదు, అది ఏదో కల్తీ బంగారం కాదు, తప్తహాటకం పుటం పెట్టిన బంగారం. బాగా కొలిమిలో కాల్చినప్పుడు బంగారములో ఉన్న కల్తీ ఏదైనా ఉంటే ఎగిరిపోతుంది. అటువంటి బంగారాన్ని, పుటం పెట్టిన బంగారాన్ని తప్తహాటకము, కాల్చబడిన బంగారం అంటారు. స్వచ్ఛమైన బంగారం, అటువంటి బంగారముతో తయారు చేయబడిన ప్రాకారం 8వది. ఆ లోపల కదంబ వృక్షాలు ఉంటాయి. మన భూలోకంలో కూడా కదంబ వృక్షాలు ఉన్నాయి. మన పీఠంలో శారదా పరమేశ్వరి దేవస్థానంలో కూడా 2, 3 కదంబ వృక్షాలు కనపడుతున్నాయి. గోశాల దగ్గర కూడా కదంబ వృక్షాలు కనపడుతున్నాయి. ఈ కదంబ వృక్షాలకి, అమ్మవారి దగ్గర ఉన్న కదంబ వృక్షాలకి తేడా ఉంటాయి. అమ్మవారి దగ్గర ఉన్న కదంబ వృక్షాలు ఈ మొత్తం కాండం అంతా ఆకుపచ్చగా ఉంటుంది. ఆ కదంబ వృక్షాలకు ఉన్న ఆకులు కొన్ని కోట్ల యోజనముల వరకు సువాసన వెదజల్లుతాయి. పువ్వులు ఇంతంత ముద్దల పువ్వులు ఉంటాయి, అవి బంగారుపు రంగులో ఉంటాయి. ఆ పువ్వుల్లోంచి తేనె కారిపోతుందట. కదంబ మదిరా ధారాహ, ఆ పువ్వుల్లోంచి తేనె కిందకి ప్రవాహం కింద వచ్చేస్తుందన్నారు. ఒకసారి కాదు, వేలాది ధారలు అలా కారుతూనే ఉంటాయి. కదంబ పుష్పాలలో నుంచి తేనె కొద్దిగా వస్తుంది, కాస్త తేనె తుమ్మెదలు తాగుతాయి, లేదా తేనెటీగలు అందులోంచి తేనె పట్టుకుపోయి తేనె పట్టులో పెట్టుకుంటాయి. కానీ అక్కడ నిరంతరం తేనె ఏదో ఒక నది ప్రవహించినట్టు ప్రవహిస్తుందిట. అది తాగిన వాడికి వచ్చే ఆనందంట ఇక అనుభవించవలసింది అన్నాడండి. ఇక్కడ అనుభూయతే అంతే, అనుభవించవలసిందే కానీ చెప్పలేం. అంత మధురంగా ఉంటుంది ఆ తేనె. దీనికి అధిష్టాన దేవత శిశిర ఋతువు. ఆయనకి తపశ్రీ తపస్యశ్రీ అని ఇద్దరు భార్యలు. వాళ్లతో కలిసి నిరంతరం ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటాడు. ఇక్కడున్న వాళ్ళు కూడా నానాభోగాలు అనుభవిస్తారు, అమ్మ నామస్మరణమే చేస్తారు, అమ్మని విడిచిపెట్టరు. ఇది దాటాక 9వ ప్రాకారం ఉన్నది. ఇది పుష్పరాగమయస్సాలహ కుంకుమారుణ విగ్రహ. ఇది పుష్పరాగములతో లేక పుష్యరాగములతో తయారు చేయబడినది. ఇవన్నీ ఎర్రని రాళ్ళు, కుంకుమారుణ విగ్రహ అన్నారు. ఈ రాళ్ళు కూడా, ఈ పుష్పరాగాలు కూడా కుంకుమ వంటి అరుణవర్ణంలో ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో కొన్ని పక్షులు ఉన్నాయి. ఇవి పక్షులు కాదు, కొంతమంది దేవతలు పక్షుల రూపంలో ఈ ప్రాకారంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు నిరంతరం రకరకాల మంత్రములను స్పష్టముగా ఉచ్చరిస్తూ ఉంటారు. ఈ ప్రాంతానికి అధిష్టాన దేవత ఐరావతం ఎక్కిన ఇంద్రుడు. మన ఇంద్రుడు కాదు, ఇలాంటి ఇంద్రులు చాలామంది ఉన్నారు సమండి. మనకి, మనమున్న భూమండలానికి సంబంధించిన ఇంద్రుడి గారి పేరు పురంధరుడు గారు. ఇప్పుడు మనందరం ఈ భూలోకంలో ఉన్నామే, ఈ భూలోకానికి, స్వర్గలోకానికి, పాతాళానికి, మూడింటికి అధిపతి అయిన ఇంద్రుడి పేరు పురంధరః. కానీ అమ్మవారి లోకానికి 9వ ప్రాకారం ఉందని చెప్పానుగా, పుష్పరాగశాల. ఆ పుష్పరాగ ప్రాకారం దాటగానే లోపల ఉన్నటువంటి వాటన్నిటికీ ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఒక ప్రత్యేకమైన ఇంద్రుడు. ఈ ఇంద్రుడు గారు మన భూలోకాన్ని పరిపాలించే పురంధరుడి కంటే గొప్పవాడు. ఆయనకు కూడా ఐరావతం ఉంటుంది. ఐరావతం మీద కూర్చుని వజ్రాయుధం పుచ్చుకొని దేవతల యొక్క సేనతనని పరివేష్టిస్తూ ఉండగా, వారితో పాటుగా శచీదేవిని కూర్చోబెట్టుకుని వరసగా అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే దిక్పాలకులతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఈ దిక్పాలకులంతా మన లోకాలకి సంబంధించిన దిక్పాలకుల కంటే కోటి రెట్లు శక్తివంతులు. వీళ్ళు రకరకాల ఆయుధాలు ధరిస్తారు, రకరకాల ఆభరణాలు ధరిస్తారు, నిరంతరం అమ్మవారి నామస్మరణం చేస్తారు. అట్టహాస, వాళ్ళు చాలా అట్టహాసంగా ఉంటారు, కోలాహలంగా ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఉన్న చోట పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. కానీ చిత్రం ఏంటంటే, ఈ శబ్దములు వింటే మనకి భయం కలగదు, ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఈ 9వ ప్రాకారం దాటాక, ఇది పుష్పరాగ ప్రాకారం దాటాక, పద్మరాగములతో కూడినటువంటి ప్రాకారం ఇది 10వది. ఈ పద్మరాగ ప్రాకారాల్లో ఉన్న పద్మరాగములు కూడా కుంకుమ వర్ణంలోనే ఎర్రగా ఉంటాయి. ఇక్కడ వందలాది మణిస్తంభాలు ఉన్నాయి ఈ ప్రాకారం లోపల. ఒక్కొక్క స్తంభానికి మణులు తాపడం చేయబడి ఉంటాయి. ఈ ప్రాంతంలో కూడా అనేక రకాలైనటువంటి దివ్య వృక్షాలు శోభలు ఉంటాయి. ఈ ప్రాకారానికి కాపలా కాసేటటువంటి వాళ్ళు స్త్రీలు. వాళ్ళు పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, మాయా, సంజ్ఞా, వసుంధర, త్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, పునరారుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, దేవమాత, అనంగకుసుమ, అనంగమేఖల, అనంగవేగ, అనంగమదనాతుర, క్షయంకరి, సత్యవాదిని మొదలైనటువంటి వాళ్ళు. వీళ్ళంతా అమ్మవారి యొక్క పరివార జనం. వీళ్ళు ఎటువంటి వాళ్ళట? పెద్ద పెద్ద నాలుకలు బయట పెట్టి ఇంతంత మిడిగొడ్లతో, మాంత శక్తివంతులు ఎవరైనా ఉన్నారా? మేము తలుచుకుంటే ఈ సృష్టిని తల్లకిందులు చేస్తాం. జలం పిబామహ, మొత్తం నీరంతా తాగేయమా? సకలం సంహరామహ, లోకాలన్నిటినీ సంహరిస్తాం. పవనం స్తంభయామహ, మొత్తం గాలిని స్తంభింపచేస్తాం, గాలి వేచకుండా చేస్తాం అంటారట. అలా అంటున్న వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మవారి యొక్క పరివార జనంలో కొంతమంది నాయకామణులు ఉంటారు. మన శక్తులు లోకములను రక్షించడానికి. అంతేగాని గాలిని స్తంభింపజేయడం, నీరంతా తాగడం, అగ్ని మొత్తం కమ్మడం ఇవన్నీ చేయకూడదు మనం. ఇవి చేస్తేలా ప్రజలంతా నశించిపోతారు, లోకములు నశిస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు మీ శక్తుల్ని అదుపులో పెట్టుకోండి. శక్తి ఉన్నవాళ్ళు ఆ శక్తిని సామాన్యుల మీద ప్రదర్శిస్తే మొత్తం లోకమంతా నశిస్తుంది. ఇప్పుడు నిజంగా అగ్నిహోత్రుడికి ఒళ్ళు మండిపోయి మొత్తం అందరినీ తగలబెడితే ఒక్కడ మిగులుతాము మనం. కాబట్టి అగ్ని యొక్క దాహక శక్తి యజ్ఞమునకు, వంటకు, లేదా పెంట తగలబెట్టడానికి, శవదాహానికి, వీటికి వరకే ఉపయోగపడాలి. అనవసరంగా విజృంభించి అగ్ని అందరినీ నాశనం చేయకూడదు. అలాగే మీరు మీ శక్తులను అత్యావశ్యక స్థితిలో తప్ప సామాన్యుల మీద ప్రయోగించకండి అని అమ్మవారి యొక్క పరివారజనం ఈ శక్తులను అదుపులో పెడుతూ ఉంటారు. వీళ్ళంతా రథాలతో, గుర్రాలతో, ఏనుగులతో, అనేకమైన కాల్బలాలతో నిండి ఉంటారు. శస్త్రాలు, అస్త్రాలు ధరిస్తారు. అమ్మ బాబో, వీళ్ళు అమ్మవారి యొక్క అధిష్టాన దేవతలుగా ఉండకపోతే, అమ్మవారి యొక్క పరివారంలో ఉండకపోతే, అమ్మవారికి సంబంధించిన కొంతమంది దేవతలు వీళ్ళని అదుపులో పెట్టకపోతే వీళ్ళ వల్ల లోకాలన్నీ నాశనమైపోతాయట. ఇంతమంది శక్తుల్ని లోక సంహారం జరగకుండా అమ్మ అట్టే పెడుతోంది. కొంతమంది ఉన్నారు, వీళ్ళకి శక్తులు ఉంటాయి, కానీ వీళ్ళు లోకాలను నాశనం చేస్తారు. అలా నాశనం చేయకుండా ఉండాలంటే భగవంతుడు వాళ్ళని అదుపులో పెడతాడట. ఇంతెందుకు? ఆదిశేషుణ్ణి విష్ణుమూర్తి తన పానుపుగా చేసుకుని పడుకోబెట్టకపోతే అక్కడ ఆయన ముందు లోకాలు ఆగవని శాస్త్రం చెప్పింది. భాగవతంలో చెప్పలా? ఆదిశేషుడి మీద విష్ణువు పడుకున్నాడు కనుక ఆయన బుస్సు మనకుండా, కసు మనకుండా శాంతంగా ఉంటున్నట్ట. ఒక్కసారి విష్ణువు తప్పుకుంటే ఇక ఆయన భూమిని మొయ్యడు, మొత్తం భూమిని మింగేస్తాడు ఆయన. అందులో ఎప్పుడూ కూడా కొంతమంది శిష్యుల్ని మాలాంటి వాళ్ళని అదుపులో పెట్టకపోతే వీళ్ళు రెచ్చిపోరు. అందుకే పురాణాలు, నాయనలారా మీ శక్తులు లోక సంహారమునకు కాదు, లోక రక్షణకు వినియోగించండి అని గురువులు ఎప్పటికప్పుడు అదుపులో పెట్టాలి అని దీని ద్వారా తెలుస్తుంది అనమాట. అటువంటి శక్తులు అక్కడ ఉన్నాయి. ఇది దాటితే 11వ ప్రాకారం గోమేదముడులతో నిర్మింపబడిన ప్రాకారం. ఇక్కడ జపా పుష్పముల వంటి కాంతి కలిగినటువంటి పుష్పాలు ఉంటాయి. మంకిన పువ్వులు అని ఉంటాయి కదా, ఆ పువ్వులు చాలా ఎర్రగా ఉంటాయి. వాటిని పొద్దుటిపూట ఉదయిస్తున్న సూర్యుడితో పోల్చేవారు అన్నమాట. అద్భుతంగా ఉంటాయి పువ్వులు, ఎర్రగా. ఇప్పటికి కూడా రోడ్డమ్మట పెడుతుంటే అలా అగ్ని పుష్పాల్లా కనపడతాయి చూసారా, పొడుగ్గా వెళ్లాడుతూ ఆ పువ్వులు ఉంటాయే జపా పుష్పాలు. ఆ జపా పుష్పాలకు సంబంధించిన చెట్లు ఎక్కువగా ఉంటాయి గోమేదమణి నిర్మితమైన ప్రాకారం లోపల. ఇక్కడ కూడా రకరకాల దేవజాతి వాళ్ళు ఉంటారు. ఇక్కడ 11 అక్షౌహిణీయుల మహాశక్తులు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఆ శక్తుల యొక్క అధిష్టాన దేవతల పేర్లు చెబుతున్నారు విను. విద్య, హిరి, పుష్టి, వరుసగా శ్రీ విద్య, హిరి, పుష్టి, ప్రజ్ఞ, శినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, రుద్ధి, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండి, ముండి, ఇందుఖండ, శిఖండిని, నిశుంభశుంభ మథని, మహిషాసుర మర్దని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్థ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని మొదలైన శక్తులు. ఇందులో హ్లాదిని అని ఒక శక్తి ఉంది. ఈ శక్తి అమ్మవారి చేతిలో ఎప్పుడు శంఖ రూపంలో ఉంటుంది. అమ్మవారి చేతిలో కూడా శంఖ ఉందిగా. విష్ణువు చేతిలో శంఖాన్ని పాంచజన్యం అని పిలిచినట్లుగానే అమ్మవారి చేతిలో ఉన్న శంఖమును హ్లాదిని అంటాం. ఈ హ్లాదిని శక్తి 11వ ప్రాకారంలో ఉంటుంది. అమ్మ పిలిచినప్పుడు చేతిలో శంఖంగా వస్తుంది, కొత్తప్పుడు తనంత తాను ఈ దేవతలతో కలిసి తిరుగుతూ ఉంటుంది. ఇది దాటిన తర్వాత 12వ ప్రాకారం. ఈ ప్రాకారం అంతా గోమేధమణులతో నిర్మింపబడిన ప్రాకారం. ఈ గోమేధకమణులన్నీ కూడా మంచి స్వచ్ఛమైన కాంతులు వెదజల్లుతాయి. ఇక్కడ కపాట శృంఖలాబద్ధ దేవతలు కొంతమంది ఉంటారు. వారి శక్తులకి అంతా అంతా అని చెప్పడానికి వీలుగానటువంటి శక్తులు అవి, అద్భుతమైనటువంటి శక్తులు. ఇవి మామూలు ఉంటండి, ప్రపంచాన్నంతటినీ ఏలగలిగినటువంటివి. వీళ్ళ చేతుల్లో కత్తులు ఉంటాయి, శూలాలు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క పేర్లు చెబుతాను విను. ఈ 12వ ప్రాకారంలో ఉన్న దేవతల పేర్లు: అనంగరూప, అనంగమదన, అనంగమదనాతుర, సుందరి, భువన వేగ, భువనపాలిక, అనంగమేఖల. ఈ దేవతలంతా 12వ ప్రాకారంలో ఉంటారు. వీళ్ళు అన్ని పనులు చేయటంలో కూడా ఆరితేరిన వాళ్ళు. కుశలాహ సర్వకార్యేషు అనగా ఆ పని ఈ పని అనే తేడా లేకుండా ఏ పని అయినా సులభంగా చేయగలరు. కొంతమందికి పని చెబితే మనం మళ్ళీ వెనకాతలు వెళ్ళి చేసుకోవాలి. కానీ అమ్మవారి పరివార దేవతలు ఒక పని చెబితే 100 పనులు చేసుకొస్తారట. దానికి ఉదాహరణ కూడా చెప్పారు. ఒకప్పుడు శంకరాచార్యులు వారు ఈ మొత్తం మణిద్వీపానికి భాష్యం చెబుతూ కుశలాహ సర్వకార్యేషు అనే శబ్దానికి ఒక నిర్వచనం చెప్పారు. వెనకటికి ఒక ఆయన ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, మీరు మంత్రి గారికి మంత్రి పదవి ఇచ్చారు కానీ ఆయనకంటే నేనే తెలివైనవాడిని, నాకు మంత్రి పదవి ఇవ్వండి అన్నట్ట. అప్పుడు ఆయన తెల్లబోయి, నీకు మంత్రి పదవి కావాలంటే నేను చెప్పిన పని చేయరా అన్నట్ట. సరేనండి, మీరు చెప్పినట్టు చేస్తానండి అన్నాడు ఆయన. కాకపోతే ఇవాళ కాదు, రేపురా, రేపు నీకు పరీక్ష పెడతాను, ఈ పరీక్షలో నెగ్గితే నీకు మంత్రి పదవి ఇస్తానన్నట్ట. మర్నాడు పొద్దున్నే వీడు వచ్చేసాడు రాజుగారి దగ్గరికి. రాజుగారు అసలు మంత్రిని కూడా పిలిచాడు. తన మంత్రిని పక్కన కూర్చోబెట్టుకుని వీడినేమన్నాడు, ఒరేయ్, మన నగరం పొలిమేరల్లోకి గుర్రాల మీద కొందరు వచ్చారు, వాళ్ళు గుర్రాల మీద ఎందుకు వచ్చారో కనుక్కోరా అన్నట్ట. వీడు పరుగు పరుగుని వెళ్ళాడు 2 మైళ్ళు దూరం సభాభవనం నుంచి ఆ గుర్రాలు ఉన్న చోట. 2 మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయాసపడుతూ వచ్చి వాళ్ళంతటండి అదేదో కామరూపదేశం నుంచి వచ్చారటండి అన్నాడు. కామరూపదేశం నుంచి వచ్చారా, ఎందుకు వచ్చారో కనుక్కున్నావా అన్నట్ట. కనుక్కోలేదండి, ఏ ఊరు నుంచి వచ్చారని అడిగానండి. కామరూపదేశం అన్నారండి, ఎందుకు వచ్చారో కనుక్కుంటానండి. మళ్ళీ 2 మైళ్ళు పరిగెత్తాట. పరిగెత్తుకెళ్ళి మళ్ళీ 2 మైళ్ళు వెనక్కి వచ్చి ఆయాసపడి చెమట కక్కుంటూ, వాళ్ళు కామరూపదేశం నుంచి ఇక్కడికటండి వర్తకం కోసం వచ్చారటండి అన్నాడు. ఏం వర్తకం చేస్తారా అన్నాడు ఈయన. మళ్ళీ కనుక్కుంటానండి అని పరిగెత్తాడు 2 మైళ్ళు. మళ్ళీ 2 మైళ్ళు పరిగెత్తుకొచ్చాడు. ఈసారి వీడికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. వాళ్ళకండి వజ్రాలతో వ్యాపారం చేస్తారట అన్నాడు ఆయాసపడి. ఓహో, ఆ వజ్రాలు విడిగా టోకుగా అమ్ముతారా లేకపోతే విడిగా అమ్ముతారో కనుక్కున్నావా అన్నట్ట. కనుక్కోలేదండి, వెడతానండి అన్నట్ట. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈసారి రావడానికి వాడి శరీరం అంతా నానాయాతన పడిపోయింది. వచ్చాక విడిగాను అమ్ముతారటండి, టోకుగాను అమ్ముతారటండి అన్నట్ట. ఒక్కొక్క వజ్రం విడిగా ఎంత, టోకుగా ఎంతో కనుక్కున్నావా అన్నట్ట. ఈసారి కనుక్కోనండి, కనుక్కుంటే నేను చచ్చిపోతానండి అన్నట్ట. అప్పుడు ఆయన పక్కనున్న మంత్రి గారిని పిలిచి ఒకసారి మంత్రి వెళ్ళి కనుక్కురాను కానీ మంత్రి గారు వెళ్ళి వాళ్ళు మొత్తం కామరూపదేశం నుంచి గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద వచ్చారండి. 200 మంది ఉన్నారండి. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం వజ్రముల సంఖ్య 16,800. ఒక్కొక్క వజ్రం కొన్నేమో 100 రూపాయలు, కొన్ని 200, కొన్ని 300 ఉన్నాయి. టోకుగా అయితే అన్నీ కలిపి ఒక్కొక్కటి 50 రూపాయలకు ఇస్తారు. వాళ్ళు ఈ ఊళ్ళో 16 రోజులు ఉందామనుకుంటున్నారు, మన పరిభ్రమణ కోసం వచ్చారు అని మొత్తం చకచక చెప్పాట. ఇప్పుడు రాజుగారు, నాయనా మంత్రి పదవి కావాలా అన్నట్ట. వద్దులేండి అన్నాడు వాడు. ఎందుకంటే మంత్రి గారిని పంపితే మంత్రి గారు మొత్తం పూర్వాపురాలు అన్నీ తెలుసుకుని ఆ యాజిటీగా ఏమేమి చెప్పాలో అన్నీ చేశాడు ఆయన. అవసరమైతే తన బుర్ర ఉపయోగిస్తాడు ఆయన, రాజుగారిని అన్నీ అడగక్కర్లా. అందువల్ల ఏంటంటే అలాంటి తెలివైన వాడిని మంత్రిగా పెట్టుకుంటే ఏ పనన్నా చక్కగా చేసి పెడతారు. ఓ సీడీ చేతిలో పెట్టి ఓ 100 రూపాయలు కమ్మండి అంటే అత్యావశ్యక స్థితిలో అవతల వాడికి 100 రూపాయలు కాదు, ఫ్రీగానే ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ బుర్ర ఉపయోగించి చేయాలి. సర్వకార్యేషు కుశల అంటారు. ఏ పని చెప్పినా అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మళ్ళీ ఆ నిర్ణయం వల్ల ఇంకోటికి లోపం రాకూడదు, పాపం రాకూడదు, బాధ కలగకూడదు, ఎన్ని ఉన్నాయండి ఇందులో, ఇంత టెక్నిక్తో పనిచేయాలి. అటువంటి వాడిని మంత్రి అంటారు. అలాంటి వాళ్ళు 12వ ప్రాకారంలో ఉన్నారట. అందుకే కుశలాహ సర్వకార్యేషు, ఆ పని ఈ పని తేడా లేకుండా అన్ని పనుల్లో అరితేరిన వాళ్ళు, ఎక్కడ ఇంద్రియములకు లొంగరు వాళ్ళు. ఇది దాటాక 13వ ప్రాకారం ఉన్నదట. ఆ ప్రాకారం వైడూర్యములతో నిర్మింపబడినది, పూర్తిగా వైడూర్యములతో నిర్మింపబడిన ప్రాకారం. అది విశాలమైనటువంటి రాజమార్గాలు ఉన్నాయి అక్కడ. ఇదివరకటి వాటిల్లో కేవలం తోటలు అవి ఉన్నాయి, ఇక్కడ అలా కాదు. మంచి మంచి చిన్న చిన్న భవనాలు ఉన్నాయి, విడుదల చేయడానికి కావలసినటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మధ్యలో మార్గాలు ఉన్నాయి. ఆ దారులు కూడా విశాలంగా ఉన్న దారులు. ఆ దారులు గుండా ఒకేసారి 20, 30, 40 ఏనుగులు కూడా వెళ్ళవచ్చు. ఆ ప్రాంతంలో దిగుడు బావులు, దిగకుండా ఉండే బావులు, నదులు, సెలయేళ్ళు అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా ఇసుక ఉన్నదట మధ్యలో. అది మామూలు ఇసుక కాదు, వైడూర్యముడులే ఇసుక కింద కనపడుతున్నాయి అక్కడ. అక్కడ బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ అని పిలువబడే సప్తమాతృకా దేవతలు, మహాలక్ష్మి అని పిలువబడే అష్టమీ దేవత, ఈ మొత్తం 8 మంది దేవతలు ఆ ప్రాంతాన్ని నిరంతరం రక్షిస్తూ ఉంటారు. వీళ్ళు బ్రహ్మరుద్రాదులకు కూడా వరాలు ఇవ్వగలిగే శక్తి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు భయంకర రాక్షస సంహారం చేస్తారు. సృష్టి స్థితిలయాలలో అమ్మవారికి సలహాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర నిరంతరం ఏనుగులు, గుర్రాలు, సింహాలు, గరుడాలు, మయూరాలు, వృషభములు మొదలైనవి వాహనములుగా పనికొచ్చే ఉంటాయి. కోటి కోటి విమానములు అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ దాటిన తర్వాత 14వ ప్రాకారం, ఇది కూడా వైడూర్య మణిశాల దాటిన తర్వాత వచ్చేటటువంటి ఈ ప్రాకారం కూడా మణులే. కాకపోతే ఈ మణులు ఇంద్రనీల మణులు. మణుల్లో నీలపురాళ్ళని ఉంటాయి కదా, మనం కూడా అప్పుడప్పుడు ఉంగరాల్లో ఇంద్రనీలాలు వేసుకుంటున్నాం. ఈ ఇంద్రనీలాల ఖరీదు చాలా తక్కువ. అక్కడ అమ్మవారి దగ్గర ఎంత అని వర్ణించడానికి వీలు కాని, వెలకట్టలేని అమూల్యమైన ఇంద్రనీల మణులు ఉన్నాయి. ఆ ఇంద్రనీల మణుల చేత నిర్మింపబడిన ప్రాకారం 14వది. ఇక్కడ ధగధగ వెలిగిపోయే దీపాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి 16 రకాల శక్తులు కళలు ఇస్తారు. వాళ్ళు మనలో వరుసగా 16 కళలు ఇస్తారు. రాముడు షోడశ కళాప్రపూర్ణుడు కదా, ఒక్క రాముడి దగ్గర తప్ప 16 కళలు ఈ లోకంలో మామూలు మానవుడి దగ్గర ఉండవు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు 16 కళలతో ఉంటారు. ఈ 16 కళలు అమ్మని ఉపాసించే వారికి ఇస్తారట. 16 కళల గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పగల రామాయణం ఇది వరకు విన్నారన్నమాట. సుస్పష్టంగా ఉంటాడు, గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, కృతజ్ఞుడు, ధర్మాత్ముడు. ఈ లక్షణాలన్నీ చెప్పారే, ఈ లక్షణములన్నీ ఇచ్చే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ 14వ ప్రాకారంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఉండేటటువంటి దేవతల పేర్లు కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, కాంతి. ఈ 16 శక్తులు ఇక్కడ ఉంటాయి. వీళ్ళంతా సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీలమేఘఛాయాశ్రీనుడిలో ఉంటారు, నీలపు కాంతితో ఉంటారు. వీళ్ళందరి దగ్గర ఆయుధాలు ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉన్న శక్తులు అపార శక్తులు. ప్రతి బ్రహ్మాండాన్ని నాశనం చేయగలరు, కానీ బ్రహ్మాండ నాశనమునకు కాకుండా బ్రహ్మాండ అభివృద్ధికి వాళ్ళు శక్తులు వాడతారు. ఎప్పుడైనా అవసరం వస్తే మాత్రం ఈ బ్రహ్మాండాల్లో సంక్షోభం సృష్టిస్తారు వాళ్ళు. వాళ్ళ పరాక్రమం వర్ణించడం సహస్రాస్యుడు అంటే 1000 పడగలు కలిగిన వాడు కూడా వర్ణించలేడు. ఆదిశేషుడు కూడా వర్ణించలేనంత శక్తి కలిగిన వాళ్ళు 14వ ప్రాకారం ఇంద్రనీలమణి ప్రాకారంలో ఉన్న దేవతలు. ఇది దాటాక 15వ ప్రాకారం, ఇది ముక్తా ప్రాకారం, ముత్యములతో నిర్మింపబడిన ప్రాకారం. ఇది దశయోజనముల దైర్ఘ్యంతో ఉంటుంది. అంటే 10 70x70 చతురస్ర పరిమాణంతో ఉంటుంది. ఏ వైపు చూసినా 70 మైళ్ళు ఉంటుందట ఆ దైర్ఘ్యం కాంపౌండ్ వాలు. ఆ మధ్యలో అన్ని ముక్తాముడులే, ముత్యాలే ఉంటాయి. మంచి ఖరీదైన ముత్యాలతో నింపబడినటువంటి ప్రాకారం అది. ఈ లోపల 8 మంత్రిణీ దేవతలు ఉంటారు, అష్టమంత్రిణీ దేవతలు. వీళ్ళకంటే తెలివైన వాళ్ళు ప్రపంచంలో ఎవరుంటారు, అసలు వాళ్ళ పేరే మంత్రిణీ దేవతలు. ఎప్పుడు ఎక్కడ ఏ పని ఎలా చెయ్యాలో ఎరిగినటువంటి వాళ్ళు. అమ్మవారికి ప్రపంచాల్లో ఏ మూల ఏం జరిగిందో వాళ్లే చెబుతారట. జగద్వార్తా ప్రబోధికా, ఏ మూల ఏం జరుగుతుందో వార్తలన్నీ వాళ్లే పట్టుకొస్తారు నిష్పక్షపాతంగా. మన దరిద్రపు ఛానల్స్ కాసుమా, లేనిపోయింది మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి వాళ్ళు ఉండరు అక్కడ, ఉన్నదున్నట్టుగా చెబుతారు. అమ్మవారితో సమానమైన భోగాలు అనుభవిస్తారు. ఇంగిత జ్ఞాస్తు, ఇంగితం కూడా ఎరిగిన వాళ్ళు. ఎప్పుడు చెప్పొచ్చో ఎప్పుడు చెప్పకూడదో కూడా తెలుసు వాడికి. ఇప్పుడు తెలివితేట లేకపోతే అర్ధరాత్రి 12 గురువుగారు అని తట్టి మీకోసం ఎవరో వచ్చారండి అంటారు. అటువంటి వాడు ఇంగితజ్ఞుడు ఎలా అవుతాడు? కాబట్టి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు అమ్మకి ఏ వార్త చెప్పొచ్చు ఎప్పుడు చెప్పకూడదో ఎరిగినటువంటి వాళ్ళట. అలా మనస్సు తిరిగి నడుచుకునే వాళ్ళు ఏమంటారు? ఇంగిత జ్ఞాహ, అమ్మవార్లు అటువంటి వాళ్ళు. పండిత, దానికి పాండిత్యం కూడా ఉండాలి. కుశల సర్వకార్యేషు, వాళ్ళు కూడా అన్ని పనుల్లో అరితేరిన వాళ్ళు. స్వామి కార్య పరాయణ, అమ్మ పనులు చేయడానికే సిద్ధంగా ఉంటారు. యజమాని పనులు చేసి పెట్టేటటువంటి వాళ్ళు దొరకడం అదృష్టం అన్నమాట. సుందరీమణులు, వాళ్ళు ప్రతి బ్రహ్మాండంలో నిరంతరం తిరుగుతారు. అక్కడుండే ఏ బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. అమ్మా, ఈ సమయంలో శారదా పరమేశ్వరి దేవస్థానంలో పద్మాకర్ అనే నీ పుత్రుడు ఒకడు నీ గురించి వర్ణిస్తున్నాడు, ఏం వర్ణిస్తున్నాడు, జనం ఎంత శ్రద్ధగా వింటారమ్మా అని చెబుతారట వాళ్ళు. అక్కడుండే ఆ దేవతల పేర్లు చెబుతున్నా విను. అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ, ఈ దేవతలు అక్కడే నిరంతరం ఉంటారు. ఇది దాటాక 16వ ప్రాకారం. ఇది మహామరకత ప్రాకారం, మహామరకత మణులతో తయారు చేయబడిన ప్రాకారం. ఇది కూడా దశయోజన దైర్ఘ్యవంతమైనది. ఈ ప్రాంతం షట్కోణాకారంలో ఉంటుంది. లోపల ప్రాంతం అంతా శ్రీచక్రంలో షట్కోణం ఉంటుంది చూసారా, ఆ షట్కోణం ఎలా ఉంటుందో ఈ ప్రాకారం లోపల ఉండేటటువంటి భవనాలు, ప్రాకారం లోపల ఉండే చెట్లు అన్నీ అలాగే ఉంటాయి. ఈ సదనములన్నీ, నిలయములన్నీ, ఇళ్ళన్నీ అలాగే ఉంటాయట. ఇక్కడ గాయత్రీ దేవత ఉంటుంది అధిష్టాన దేవతగా. 16వ ప్రాకారంలో ఉండే దేవత గాయత్రీ దేవత. ఆవిడతో పాటు ఎవరుంటారు? విధిహి, బ్రహ్మ కూడా ఉంటాడు. బ్రహ్మ, గాయత్రి, ఈ ఇద్దరు 16వ ప్రాకారంలో ఉంటారు. మళ్ళీ చెబుతున్నాను, పూర్వకోణే ఈ లోపల షట్కోణాలు ఉంటాయి. అందులో తూర్పు వైపున చతుర్వక్త్ర, నాలుగు ముఖములతో విధిహి, బ్రహ్మ, గాయత్రి సహిత, గాయత్రితో కలిసి ఉంటాడు. ఆయన చేతిలో జలకుండిక ఉంటుంది, కమండలం, అక్షమాల జపమాల ఉంటుంది, దండం ధరిస్తాడు ఆయన. అక్కడ గాయత్రి పరదేవత నిరంతరం ప్రజల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. నాలుగు వేదాలు ఉన్నాయే, మనల్ని కేవలం నాలుగు వేదాలు అనుకుంటున్నాం, అనంత వేదాలు ఉన్నాయట నిజానికి. భూలోక వ్యక్తులు చతుర్వేదములను పిలుస్తున్నారు. నిజానికి వేదములు నాలుగు కాదు, అనంత వై వేదా, అనంత వేదములు. ఆ అనంత వేదములలో ఒక నాలుగుగా కొంత విభజించి వ్యాసుడు మన బతుకుని బట్టి మనకిచ్చాడు. మన లెవెల్ ఇది, ఇంతకుమించి ఇవే చదవలేకపోతున్నాం అంటే ఆ మొత్తం అనంత వేదాలు ఏం చదువుతాం. కానీ ఈ 16వ ప్రాకారంలో అనంత వేదములు ఉన్నాయి. ఈ అనంత వేదములు అందమైన రూపములు ధరిస్తాయట. వేదములు ఆకారం ధరించాయి. మూర్తిమంత శాస్త్రాన్ని వివిధానిచ, రకరకాల శాస్త్రాలు ఉన్నాయిగా, ఈ శాస్త్రములన్నీ రూపములు ధరించి ఉంటాయి అక్కడ. స్మృతయశ్చ, స్మృతులు కూడా, పురాణాని, పురాణములు కూడా. మొత్తం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మత్స్య, కోర్మ, మార్కండేయ, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారదలు, ఇంకా మొత్తం పురాణాలు ఉన్నాయే, మొత్తం 18 పురాణములు అక్కడ మూర్తివంతములై ఉంటాయి. ఈ పురాణములకు ఒక ఆకారం ఉందంటే అక్కడే ఉంటుంది, ఇంకెక్కడా కనపడవట. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కోర్మస్కాంద పురాణములు అనే 18 పురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు, 18 ఉపపురాణాలు, ఇంకా స్మృతులు, శృతులు, ఇవన్నీ ఆకారములు ధరించి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉంటారు. అంతమందిని మనం అక్కడికి వెడితే చూడొచ్చు అనమాట. మనం చూడగలమా? చూడగలం, శ్రద్ధగా వింటే. వాళ్ళందరూ శంఖచక్ర గదాపద్మాలు ధరిస్తారు. ఇక్కడ సావిత్రీ దేవత, మహావిష్ణువు కలిసి ఉంటారు. ఇలా వీళ్ళందరూ అక్కడే కనపడుతూ ప్రతి బ్రహ్మాండాలలో ఉన్నవారి యొక్క బాగోగులు చూస్తారు. ఈ మహామరకతశాల దాటాక ప్రవాళశాల, పగడాలశాల ఉంటుంది. కుంకుమ వర్ణము వంటి ఆకారము కలిగిన పగడములతో తయారు చేయబడిన శాల అది.
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవతల పేరు హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మ. ఈ దేవతలు ఐదుగురు లోపల అక్కడ ఉంటారు. ఈ ఐదుగురు అచ్చం అమ్మలాగే ఉంటారటండి. వాళ్ళని చూస్తే అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది అట. దేవీ సమాన వేషాఢ్యా, హఠాత్తుగా చూస్తే అమ్మవారేమో అనే భ్రమ కలుగుతుంది. నవయౌవన గర్వితా, మంచి టీవీగా నవయౌవనంతో ఉంటారు. గర్వశబ్దమునకు టీవీ అని కూడా అర్థం సమా, మన భూలోకంలో గర్వం కాదు, వాళ్ళు టీవీగా ఉంటారు. ఇది దాటాక 18వ ప్రాకారం ఉన్నది, అది నవరత్న వినిర్మిత, నవరత్నములు తాపడము చెయ్యబడినటువంటి ప్రాకారం. ఇక్కడ వేదమాత, జగన్మాత అక్కడ ఉంటుంది. వేదమాతలు అక్కడే కొలువై ఉంటారు. దేవి చాలా అవతారాలు ఎత్తింది సుమండి. అమ్మవారు భూలోకంలో ఉన్న రాక్షసుల్ని సంహరించడానికి, అలాగే దేవలోకంలో వచ్చే రాక్షసుల్ని సంహరించడానికి, జీవుల్ని రక్షించడానికి అమ్మ చాలా అవతారాలు ఎత్తింది. ఆ అవతారాలు మహిషాసురమర్దని అని, అరుణాదేవి అని, భ్రామరీదేవి అని, సింహనిసింహుల్ని సంహరించడానికి సరస్వతీదేవి అని, మహాలక్ష్మి రూపంతో మహిషాసురుణ్ణి సంహరించిందని చెప్పుకున్నాం కదా మనం. ఈ అవతారాలన్నీ ఈ 18వ ప్రాకారం దగ్గర ఉంటాయి. అంటే 18వ ప్రాకారంలోకి వెళ్ళిన వాళ్ళు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, భ్రమరాంబాదేవి, దుర్గాదేవి, ఉమాదేవి, ఇటువంటి అమ్మవారి యొక్క అవతారములను చూడవచ్చు. ఈ శ్రీదేవ్యా ఏ అవతారాస్యు తే తత్ర నివసంతి. పురాణములలో అమ్మవారికి ఏ ఏ అవతారాలు ఉన్నాయని చెప్పారో అవన్నీ అక్కడ ఉంటాయట. మొత్తం అవతారాలన్నీ, శాకంభరీ అవతారం అక్కడే ఉంటుంది, సతీదేవి అవతారం, ఉమాదేవి అవతారం, చాముండాదేవి అవతారం, ఈ అవతారాలన్నీ అక్కడ కనపడతాయి.